యుక్తంతు యత్ కర్మ కర్తవ్యం తత్ ప్రయత్నతః. ప్రతి వాడికి వాడి వాడి వర్ణాశ్రమాలకి ఏమి విధింపబడ్డాయో ఆ కర్మలతో ఈశ్వరారాధన చేయాలి. ఇప్పుడు ఏ విధంగా ఈశ్వరారాధనలకు ప్రవేశిస్తారంటే ముందు కావలసిందేమిటి? సత్సాంగత్యం ముందు కావలసిందది. ఎవడైనా సరే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశింపబడ్డాడంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే సత్సాంగత్యం. వాడు మానాను వాడు బతుకుబడి బతికేస్తుంటే భగవంతుడు తిరగడు. ఎవరో సత్పురుషులు సద్విషయాన్ని చెప్పినప్పుడు వీడు పూర్వజన సంస్కారం చేసి దానివైపు ఆసక్తి కలుగుతుంది. సత్పురుషులు సద్విషయం చెప్పినప్పుడు, రెండు సత్తులున్నాయి ఇందులో, చెప్పిన పురుషుడు సత్తు, చెప్పిన విషయం సత్తు. ఆ ఏదైతే సత్తుందో దాని గురించి చెప్పేవాడే సత్పురుషుడు, దానితో బ్రతికేవాడు సత్పురుషుడు, దాని గురించి చెప్పేవాడు, దాని గురించి చింతన చేసేవాడు, దాన్ని చేసేవాడు సత్పురుషుడు. ఇలాంటి సత్పురుషుల యొక్క సాంగత్యం ముందు పొందాలట. ఇది ఫస్ట్ స్టెప్ ఆధ్యాత్మిక సాధనలో. మొదటి స్టెప్ ఏంటి? సత్సాంగత్యం. సంగత్య, అలాంటి సత్సాంగత్యం వల్ల దొరికేది ఏమిటంటే గురురాప్యేత. సత్సాంగత్యం వల్ల దొరికేది గురువు. గురువు వల్ల ఏం దొరుకుతుందంటే గురోర్ మంత్రాది పూజనం. గురువు వల్ల దొరికేది మంత్రము, పూజా విధి. పూజనా జాయితే భక్తి. ఈ మంత్రం వల్ల, పూజ వల్ల ఏం దొరుకుతుందంటే భక్తి లభిస్తుంది. అందరూ మంత్ర జపాలు పూజలు భక్తితో చేయలేరండి, భక్తి కోసం చేయండి ముందు, ఎందుకంటే భక్తి రావడం మహాకష్టం. కనుక పూజనా జాయతే భక్తి. పూజన వల్ల ఏం పెరుగుతుందంటే భక్తి పెరుగుతుంది, భక్తి కలుగుతుంది. భక్త్యా జ్ఞానం ప్రజాయతే. భక్తి వల్ల ఏం జరుగుతుందంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే పరమాత్మకి సంబంధించిన ఒక అవగాహన ఏర్పడుతుంది. జ్ఞానం అనే మాటని రెండు అర్థాల్లో తీసుకోవాలి. జ్ఞానం అంటే శాస్త్రజన్య జ్ఞానం, దీన్ని పరోక్ష జ్ఞానం అంటారు. అనుభవం జ్ఞానాన్ని అపరోక్ష జ్ఞానమని, విజ్ఞానమని అంటారు. అందుకే భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగము అని ఒక అధ్యాయం ఉంది. దాని శంకరుల వారు భాష్యం రాస్తూ జ్ఞానమంటే శాస్త్రజన్యము, విజ్ఞానమంటే అనుభవం అని రెండు అర్థాన్ని చెప్పారు. కనుక జ్ఞానాన్ని అనుభవపరంగా చెప్పాల్సి వస్తే విజ్ఞానం అని చెప్పాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, భక్తి వల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే పరమాత్మకి సంబంధించిన విషయం చెప్తే అర్థమవుతుందండి. ముందు భక్తి లేని వాడికి అర్థం కాదు, వాడికి వచ్చేది ఒకటే, చెప్పక్కర్లేదు అది ఏంటో. జ్ఞానం గురించి మొదలెడితే వచ్చేది అదే, ఏంటి అంతే. అందుకు భక్తి బాగా ఉంటేనే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ప్రజాయతే, విజ్ఞానం జ్ఞాయతే జ్ఞానాత్. ఆ జ్ఞానము వల్ల విజ్ఞానం జాయితే విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం అంటే పరబ్రహ్మ ప్రకాశకం, పరబ్రహ్మ తత్వము అవగతమవుతుంది. విజ్ఞానం చే యదాదాతం తదా భేదో నివర్తతే. ఆ విజ్ఞానం లభించిన తర్వాత భేదం పోతుంది అన్నాడు. ఎప్పుడు భేదం పోతుందో తెలిసిందా? భేదం అంటే అర్థం ఏంటి? లోకం వేరు, లోకేశ్వరుడు వేరని, జీవుడు వేరు, బ్రహ్మము వేరు అనే భేదము అప్పుడు పోతుందండి. ముందు శాస్త్రంతో చెప్తే క్వశ్చన్ మార్కే. ఎందుకంటే నేననే వాడిని దేహంతో తాదాత్మ్యం చెందించినంత కాలము నువ్వు పరమాత్మ ఒకటే అంటే నవ్వుతాడు, ఎక్కిలిస్తాడు కూడా. ఎప్పుడు అది అర్థమవుతుంది? ఆ విజ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే భేదో నవిద్యతే. భేదో నివృత్తే సకలే ద్వంద్వ దుఃఖ విహీనత. స్టెప్ బై స్టెప్ అలా చెప్తున్నాడు చూడండి. ఎప్పుడైతే భేదభావం పోయిందో ద్వంద్వములు ఇంక పోతాయి వాడికి. ద్వంద్వములు పోతాయి. ద్వంద్వాలంటే సుఖ దుఃఖాలు, లాభాలాభాలు, ఇలాంటి ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పోతున్నాయి. ఎప్పుడైతే ద్వంద్వ దుఃఖ విహీనస్తు ద్వంద్వములు పోయాయో వాడు శివరూపో భవత్యసౌ, వాడే శివోహం అని శివుడితో తాదాత్మ్యం చెందుతున్నాడు సుమా. అందుకు ఇది విషయం. అయితే అలాంటి శివుడితో తాదాత్మ్యం చెందిన విజ్ఞాని దొరుకుతాడా? అంత తేలిగ్గా వాళ్ళు కనబడరండి. ఇది చెప్తున్నాడు. పూజలు చేసేవారు కనబడచ్చు, భక్తులు అంతకంటే తక్కువ కనబడతారు, కానీ ఇలాంటి జ్ఞాని కనబడడు, అంత తేలిగ్గా కనబడ్డు. అది కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. సర్వము వాసుదేవమయం అనేవాడు దొరకడం మహాకష్టం అని చెప్పాడు అక్కడ. అయ్యా ఇందాక సర్వ శివమయం అన్నారు, ఇప్పుడు సర్వం వాసుదేవమయం అన్నారు, ఏమిటంటారు అని ఈ ఉపన్యాసం శ్రద్ధగా విన్న వాళ్ళు అడగరని నేను అనుకుంటా. ఎందుకంటే వాసుదేవుడన్నా శివమన్నా ఒకటే పరబ్రహ్మం. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఇంకేం లేవు, మనం అనుకునే నామరూప భేదాలు లేవు. తత్వం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ తత్వ ప్రతిపాదనలు అతడే వాసుదేవం, అతడే శివం. కనుక సర్వం శివమయం జగత్తన్నా, సర్వం నారాయణమయం అన్నా, సర్వం దేవీమయం అన్నా ఇందులో బాధేమీ లేదండి. అందుకే మీరు శివుడు గురించి చెప్తారా లేకపోతే విష్ణు గురించి చెప్తారా అంటే అన్ని ఒకటైన పరతత్వం గురించి చెప్తున్నామని స్పృహతో వినండి. అది ఆ స్పృహతో వింటే అలా తాదాత్మ్యం చెందిన వాళ్ళు ఈదృశో విరళో లోకే గృహాశ్రమ వివర్జిత. అటువంటి వాడికి గృహ సంబంధాలు ఉండవు, వాళ్ళు గృహవ్రతులు కారు. ఈ గృహ అటాచ్మెంట్స్ వాడికి ఉండవండి ఎటువంటి వాడికి, అజ్ఞానికి. అలాంటి వాళ్ళు ఈదృశ విరళ, అలాంటి వాళ్ళు కనబడడం అరుదు. అరుదు, వాళ్ళు అంత తేలిగ్గా కనబడరు. కనబడినా నువ్వు పాల్చలు, ఎందుకంటే వాళ్ళకు యూనిఫామ్ లేదు, వాళ్ళకు గెటప్పుల్లో నువ్వు వాళ్ళని అంత తేలిగ్గా పట్టలేవు. నీ యోగం ఉంటే వాళ్ళని పోల్చుకోగలవు. అంత తేలికండి వాళ్ళని పోల్చగలగడం. ఎదిలోకే భవత్యస్మిన్ దర్శనాత్ పాపహారక. ఒకవేళ వాడు కనబడితే, కనబడితే నీ పాపాలన్నీ దగ్ధమైపోతాయి. వాణ్ణి చూస్తే చాలు, అటువంటి జ్ఞానిగాని నీకు ఎదురుగా కనబడితే నీ పాపాలు దగ్ధమైపోతాయి. అయితే అలాంటి జ్ఞానుల్ని చూడ్డానికే క్షేత్రాలు తిరగాలండి, గుర్తుపెట్టుకోండి. మన వైపు కనబడరు వాళ్ళు. వాళ్ళు శరీరం ఉంది గనక వాళ్ళు పరమాత్మతో తాదాత్మ్యం చెందినా శరీరం ఉంది, శరీరం ఉన్నంతకాలం ఉండాలి గనక ఉంటారు వాళ్ళు. కానీ ఉండాలని ఆశతో ఉండరు వాళ్ళు. శరీరం ఉంది గనక ఉంటారు, శరీరంతో తాదాత్మ్యం లేదు. కానీ ఉన్న శరీరాన్ని ఏం చేస్తారు? పరమ పావనమైన క్షేత్రాల్లో తిప్పుతూ ఉంటారు దాన్ని. అలాగా ప్రచ్ఛన్న వేషులే అనేక జ్ఞానులు ఈ కాశీలాంటి మహాక్షేత్రాల్లో ఉంటారు. వాళ్ళు చూపు మన మీద పడినా పాపాలు పోతాయి. ఈ దృష్టితో మనం తిరగాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అందుకే ఇలా జ్ఞానులు ఎక్కడ దొరుకుతారంటే ఇలాంటి చోటు దొరుకుతారు, ఇంకెక్కడ దొరకరు. ఎందుకంటే కాశీ జ్ఞానక్షేత్రం, ఇది సుందర భోగక్షేత్రం కాదు, ఇది తాత్విక జ్ఞానక్షేత్రం. ఇక్కడ తత్వం కోసం, జ్ఞానం కోసం మాత్రమే ఇక్కడ ఉండాలి. అందచందాల కోసం, సౌందర్యాల కోసం, భోగాల కోసం కాదు ఇది. ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే మనం ఉన్న చోటు గొప్పతనం తెలుసుకోవడానికి. ఇలాంటి చోటు ఉంటారంటే జ్ఞానులు. అలాంటి జ్ఞానులు దర్శనాత్ పాపహారక, వాళ్ళని చూస్తే చాలు మన పాపాలు పోతాయి. అంతేకాదు వాళ్ల వల్ల తీర్థములు ధన్యములైపోతాయన్నాడు. ఇక్కడ చూడండి, వాళ్ళు స్నానాలు చేస్తున్నందుకు గంగ పవిత్రం, ఇంకా ఆనందిస్తుంది. మనలాంటి వాళ్ళు చేస్తే ఉన్న వదిలించుకుని వెళ్ళిపోతాం. వాళ్ళు వస్తే అవి తీర్థముల్ని తీర్థం చేయగలరు వాళ్ళు. అందుకే తీర్థం కురువంతే తీర్థాని అని నారదులు వారు భక్తి సూత్రాల్లో ఇదే విషయాన్ని చెప్పారు. అలాంటి జ్ఞానశ్రేష్ఠులు శివుడికి భిన్నులు కారు, వాళ్లే శివుడు. జ్ఞానికి శివుడికి భేదము లేదు, జ్ఞానియే శివుడు అటువంటి వాడు. అందుకు తాదృశాని నతీర్థాని నదేవా మృచ్ఛులామయాహ, వాళ్లే దేవతలయ్యా. అంతేగాని రాళ్ళు రప్పలు దేవుళ్ళు కారు, అజ్ఞానులే దేవతలు. ఇలాంటి మాటలు మధ్యలో లాగి హిందూ మతంలో రాళ్లను పూజించక్కర్లేదన్నారు కనుక మీరు లింగాలు పూజించక్కర్లేదని చెప్పకూడదు కదా. ఇక్కడ అంటే వాళ్ళు మనం ప్రత్యక్ష మనం ప్రతిష్ఠ చేసిన లింగాల కంటే గొప్పవాళ్ళు వాళ్ళు, జ్ఞానులు. జ్ఞాని సాక్షాత్ శివుడే, వాడే తీర్థస్వరూపుడు అని ఇక్కడ వివరిస్తూ, అటువంటి జ్ఞానస్థితి లభించే వరకు ప్రతివాడు గృహస్థాశ్రమంలో ఉంటాడు, ఉండాలి. ఆ గృహస్థాశ్రమంలో ఉన్నంత కాలం యావత్ గృహాశ్రమే తిష్టే తావదాకార పూజనం, గృహస్థాశ్రమంలో ఉన్నంత కాలం ఆకార పూజనం చేయవలసిందే, విగ్రహారాధన. అది ఎలా చేయాలి? కుర్యాచేష్ట సంప్రీత్య సురేషు ఖలు పంచసు, ఐదు రకాలుగా దేవతలను ఆరాధించాలి అని చెప్తున్నాడు. సురేషు పంచసు ఆరాధయేత్, ఐదు దేవతల యందు పరమాత్మను ఆరాధించాలి. ఐదు దేవతల యందు ఎవరు వాళ్ళు? ఇక్కడ మీరు తెలుసుకోవాలి. ఐదు దేవతలు అంటే ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది పంచాయతనం, అది చెప్తున్నాడు ఇక్కడ. శివ, విష్ణు, శక్తి, సూర్య, గణపతి అని ఏవైతే మనం చెప్పుకుంటున్నాం, ఆదిత్యం, అంబిక, ఇలాగ ఈ పంచాయతనం, శైవం, సౌరం, శాక్తేయం, వైష్ణవం, గాణాపత్యం, ఈ ఐదింటిని కూడా ఆరాధించాలి అది చెప్తున్నారు ఇక్కడ. నిజంగా శివపురాణం అచ్చమైన వైదిక పురాణం. అందుకే దీంట్లో శివుణ్ణి పొగుడుతూ విష్ణువుని తగ్గించడం లాంటివి కనబడవు. పైగా వాళ్ళని తగ్గిస్తే పాపం అని కూడా చెప్తోంది శివపురాణం. శివుని పట్ల ప్రీతి కలిగిన వారికి భక్తి పెంచుతోంది తప్ప విష్ణువాదుల్ని తగ్గించలేదు. పైగా ఐదింటి పూజించాలని చెప్తోంది పంచసు సురేషు. వాళ్ళ మొత్తం వీళ్ళు ఎందు సురేషు కలు పంచసు కుర్యాచేశ్రేష్ఠస్య సంప్రీత్య, వాళ్ళని ప్రీతితో పూజించాలి అని చెప్తున్నది. ఈ విధంగా గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఆరాధించాలి సుమా. అందుకు శివ పూజ ఎలా చేయాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. ప్రాతకాలంలో నిద్రలేచి, ఇది చాలా ముఖ్యం, సూర్యోదయాత్పూర్వం నిద్రలేచి ఆ ప్రక్క మీదనే కూర్చొని, ఇదంతా బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నాకు మొట్టమొదటి ఇలా జరిగింది, నారాయణుడు ఇలా చెప్పాడు దేవతలందరికీ అని విషయాన్ని చెప్తున్నాడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు నారదుల వారితో. ప్రాతకాలంలో నిద్రలేచి ఏం చేయాలి అంటే వాడు నన్ను, విష్ణువుని, శివుణ్ణి ముందు తలంచుకోవాలన్నాడు. అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురిని తలంచుకుని, ఎందుకంటే ఒకే మహేశ్వరుడు మూడు రూపాలతో ఉన్నారు కనుక ముగ్గురు మహేశ్వరులే, వాళ్ళ ముగ్గురిని తలంచుకోవాలి. ఇందులో ఏ ఒక్కరు తక్కువ కాదండి. బ్రహ్మగారి గురించి చెప్పాలంటే పెద్ద పురాణం అవుతుంది, విని ఓపుకుంటారు కానీ ఒకటే పరతత్వం తెలుసుకోండి. బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురిని తలంచుకోవాలి, త్రిమూర్తుల్ని తలంచుకుని, అలాగే త్రిశక్తుల్ని తలంచుకుని, ఆ తర్వాత గంగాది పుణ్యతీర్థాన్ని తలంచుకుని, హిమవత్ పర్వతాది దివ్య పర్వతములను తలంచుకుని. ఇప్పుడు తలంచుకుంటున్నావా లేదా? యోగం మనకి వినడమే తలంచుకోవడం అనుకోండి, అలాగని రేపటి నుండి మానేమనికి అది చేయాలి. ఇది ప్రాతకాలంలో నిద్ర లేస్తూనే ప్రక్క మీద కూర్చొని, తర్వాత గురువుని తలంచుకుని, గురుచరణాలని సంస్మరించుకుని, తర్వాత శ్వాస రూపంలో ఉన్నటువంటి మంత్రముల్ని, దేవతలను కూడా స్మరణ చేసుకుని, ఆ తర్వాత ప్రక్కమించి లేవాలి. ఆ లేచేటప్పుడు ఉత్తరాభిముఖశ్చేవా ప్రాముఖోప్యథవా పునః, ఉత్తరం వైపు గాని తూర్పు వైపు గాని దిగాలి. చూడండి ఇక్కడ ప్రక్కమించి దిగేటప్పుడు కూడా ఎలా దిగాలో చెప్తున్నాడు ఇక్కడ. ఒకవైపు హై పీక్ ఉన్నటువంటి వేదాంతం చెప్తున్నాడు, మరొక చిన్న చిన్న దినచర్యలు కూడా చెప్తున్నాడు, అందరి కోసం పనికొచ్చేవన్నీ చెప్తున్నాడు. చూడండి దిగేటప్పుడు దక్షిణం వైపు పడమర వైపు దిగరాదు, ఇటువైపు ముఖం చూస్తూ దిగాలి. దాని తర్వాత వాడు దక్షిణం వైపు తిరిగి తన యొక్క శౌచాది కృత్యాలకి వెళ్లాలి అనే విషయాన్ని చెప్తున్నారు. తర్వాత స్నానాదులు చేసి, అప్పుడు స్నానం చేసేటప్పుడు ఇంట్లో వేరు, కానీ నదులు మొదలైన వాటిలో స్నానం చేసేటప్పుడు వివరించి చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ఉచ్చిష్టేనేవ వస్త్రేణ నస్నయాత్ సకదాచన శుద్ధ వస్త్రేణ సస్నాయాత్ తద్దేవస్మర పూర్వకం. స్నానం ఎప్పుడు చేసినా కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇంట్లో గాని బయట గాని ఎక్కడ చేసినా ఏ వస్త్రాలు కట్టుకుని నిద్రపోతావో దానితో స్నానం చెయ్యకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏ నదికి స్నానానికి వెళతావో అక్కడ కాలకృత్యాలు చెయ్యకూడదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంతమంది గంగకు వచ్చారు, చాలా మంచిది, నదీ తీరాలకు వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే ఆ క్షేత్రాన్ని మరింత పాడు చేస్తున్నాం. మనకు అసలు నమ్మకం లేకపోతే విదేశస్తుల్లాగా నదుల్లో స్నానాలు చేయకపోయి ఉంటే నదులైనా శుభ్రంగా ఉండేవి. మనకు నమ్మకం ఉందా అంటే ఉంది, అంతకు మించిన రాక్షసత్వాలు కూడా మన దగ్గర ఉన్నాయి, చెప్పడానికి నాకు ఏం భయం లేదు. ఎందుకంటే ఎంత భయంకరంగా మన క్షేత్రాలను పాడు చేస్తున్నాం. మొట్టమొదటి ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ ఎంగిలి వస్తువులు పడేయడం, ఇలా మనం వెళుతూ ఉంటే మనం పారేసిన దొప్పలే మన కాళ్ళకు తగులుతుంటాయి. ఎవడు పాడేసినవి? మీరు నేను తిరిపారేసినవి. తర్వాత ప్లాస్టిక్ వాడక, ఇది ఒక దరిద్రం వచ్చి పట్టిందండి. ఇంత చెప్తే వింటారా? ఒక్కడైనా వింటాడేమో ఆశ, లేకపోతే ఇంత ఘోషిస్తున్నాడేని విశ్వనాథుడు వింటాడేమో, మన బుద్ధులు మారుస్తాడేమో అని ఆశ. ప్లాస్టిక్ వాడకం, ఆ ప్లాస్టిక్ లో మనం భక్తిగా పూజలు చేసేసి నిర్మాల్యాలను తోసి ప్లాస్టిక్ నిందలు వేస్తాం, గంగలు వేస్తాం. ఎంత మహాపాపం, గంగ మురిక్కాలుగా చెత్త వేయడానికి ఇదే కనబడింది నీకు. ఇంకా అక్కడికి వెళ్ళి బట్టలు ఉతకడం, షాంపూలు పోసుకోవడం, సబ్బులు రాసుకోవడం. నదుల్లో అభ్యంగ స్నానం చెయ్యరాదు, గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి తైలం రాసుకోవడం, ఇవి తలంటు పోసుకోవడాలు ఇంట్లోనే, నదుల్లో అభ్యంగ స్నానం లేదు. అక్కడ మునకలే, అది కూడా శుద్ధ వస్త్రేణ. నువ్వు పళ్ళు తోంకోడాలు ఇత్యాదులన్నీ ఇంట్లో చేసుకుని వీలైనంత ఒళ్ళు తడుపుకుని శుభ్రంగా తుడుచుకుని వేరే వస్త్రములు కట్టుకుని నదికి వెళ్ళాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని ఏకంగా కట్టిన బట్టలతోనే కొందరు మరీ దౌర్భాగ్యం ప్యాంటు షర్టులతో కూడా దుమ్ము మునుగుతూ ఉంటారండి ఎన్ని వర్షాలు. ఇంకా అక్కడ బట్టలు పిండడం, ఉమ్మడం, నష్ఠీవ నా మూత్ర పురీషంకుర్యాత్ వేదం చెప్తుంది. కొందరు అంటారు ఇండియన్స్ కి నీట్నెస్ క్లీన్లీనెస్ లేదండి, నదుల దగ్గర అసహ్యంగా ప్రవర్తిస్తారని. ఏం చేస్తాం, భారతీయులకు లేదేమో గాని భారతీయతకి మాత్రం ఉందండి, గుర్తుపెట్టుకోండి. భారతీయ ధర్మంలో మాత్రం ఉంది, మనం విడిచిపెట్టేశాం. మనకు ధర్మాలు అక్కర్లేదు, పుణ్యాల మీద ఆభ మాత్రం ఉందండి. నేను చెప్పడానికి పుణ్యం పొందేయాలన్న ఆభ ఉంది తప్ప నియమంగా ఉండాలనేటువంటి నిష్ఠ లేదు మనకు, అది అర్థం. అలాంటి ఆభతో చేస్తే పాపం మూట కట్టుకుంటాం. దానికట్లా ఇంట్లో కూర్చోండి చాలు, ఇక్కడికి వచ్చి క్షేత్రాన్ని పాడు చేయడం ఏంటి? మనస్సులో ఎలాగో శుద్ధమైన ఆలోచన లేవు. ఎప్పుడు విషయలంపటత్వం తిరిగి చేయరానివన్నీ చేశాం. బ్రతుకున్న కాలంలో ఇంతవరకు ఇక్కడికి వచ్చేవరకు సంధ్యావందనాదులు కూడా చెయ్యని వాళ్ళు ఇక్కడికి వచ్చి చెయ్యరానివి చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంట్లో కూర్చుని బెటరండి. క్షేత్రంకి వచ్చేటప్పుడు ఎలా ఉండాలో క్షేత్రం తెలుసుకోండి. ఎవరి దగ్గర? పండితుల దగ్గర పురాణాలను అడిగి తెలుసుకుని క్షేత్రానికి రండి. అందుకని టూరిస్ట్ గైడ్ తీసుకుని అక్కడ ఏ హోటల్స్ దొరుకుతాయో ఏ భోజనం దొరుకుతుందో తెలుసుకుంటున్నామే గాని అక్కడ ఎలా ప్రవర్తించాలి ఏ విధంగా ఉండాలనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. మీరు చెయ్యండి. ఎవరైనా విరుద్ధంగా చేసేవాళ్ళు కనిపిస్తే చెప్పండి, నదీ తీరంలో పర్వాలేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు గనక ఇందులో ఏ ఒక్కరైనా బాగుపడితే చాలా సంతోషం. అంటే చేసేవాడుతున్నారు లేరని కాదు, కానీ ఇకపై చెయ్యకూడని పద్ధతుల్లో తీర్థాదుల్లో స్నానాదులు చేసేవాడు జాగ్రత్త పడాలి. ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, ఉచ్ఛిష్ట వస్త్రంతో స్నానం చెయ్యరాదు. ఇది దాని తర్వాత స్నానం చేసి తర్వాత వేరే వస్త్రాన్ని ధరించాలి. అంతేగాని కట్టి విడిచిన బట్ట ఎప్పుడూ కట్టరాదు, స్నానానికి గాని అనుష్ఠానానికి గాని. ఈ విధంగా చెప్పి తర్పణంచ తత కార్యం, స్నానాదులు పూర్తయిన తర్వాత ఆచమనం చేసి దేవ ఋషి పితృతర్పణలు చేసి ఆ తర్వాత శుచి అయినటువంటి ప్రాంతంలో కూర్చొని అప్పుడు ప్రాణాయామాదులు చేసి నిత్య విధులు పూర్తి చేసి తర్వాత శివారాధనకి సిద్ధమవ్వాలి. ఆ శివారాధన చేసేటప్పుడు ప్రతి వారికి తెలిసిన షోడశోపచార విధులు, వారి వారి యొక్క పద్ధతుల ప్రకారం రకరకాల మంత్రాలతో అవన్నీ ఉన్నా అవన్నీ చెప్పనవసరం లేదు, ముఖ్యమైనవి తెలుసుకోండి. అప్పుడు శివుణ్ణి ధ్యానించమన్నాడు. ఎలాంటి శివుణ్ణి ధ్యానించాలో చూడండి. కైలాస శిఖరస్థంచ పార్వతీపతి ముత్తమం యథోక్త రూపిణం శంభుం నిర్గుణం గుణరూపిణం. ఆయన నిర్గుణుడు, ఆకారం లేనివాడు, కానీ భక్తులను అనుగ్రహించడానికి సగుణుడై సాకారుడై ఉన్నటువంటి వాడు. కైలాస శిఖరంలో పార్వతీ సమేతుడై ఉన్నాడు. ఈ చెప్తున్నప్పుడే ధ్యానించండి, ఇక్కడే పూజ చేయొచ్చు మీరు. పంచవక్త్రం దశభుజం త్రినేత్రం వృషభ ధ్వజం, ఆయన ధ్వజంపై కూడా వృషభ సంకేతం ఉంది, అది ధర్మానికి తపస్సుకి సంకేతం. అది కర్పూర గౌరం దివ్యాంగం చంద్రమౌళిం కపర్దినం. అర్థమైపోతుంది కదా, చెప్పనవసరం లేదు. చంద్రశేఖరుడు తెల్లని వాడు, కపర్ది జటాజూటం పేరు కపర్దమైంది. కం పర్దయతీతి కపర్దహ, జలమును పాలించే జటాజూటం, గంగని నిబద్ధం చేసింది కనుక కపర్ధము అని శివుని జటాజూటానికి పేరు. అది కలవాడు కపర్ధినం. వ్యాఘ్ర చర్మోత్తరీయంచ గజ చర్మాంబరం శుభం. గజ చర్మాన్ని వస్త్రంగా ధరించాడు, వ్యాఘ్ర చర్మాన్ని ఉత్తరీయంగా ధరించాడు. వాసుక్షాది పరీతాంగం, వాసుకి మొదలైన దివ్య సర్పములాని శరీరాన్ని అలంకరించుకున్నాయి. పినాకాది ఆయుధాన్వితం, ఆయన యొక్క 10 చేతుల్లో కూడా పినాకము మొదలైనటువంటి ఆయుధములున్నాయి. పినాకం అంటే శివుని ధనుస్సు పేరు. సిద్ధయోష్టౌచ యశ్చాగ్రే నృత్యంతీహ నిరంతరం, అష్టసిద్ధులు ఆ శివుడి ముందు నాట్యం చేస్తున్నాయటండి. ఆ విధంగా అష్టసిద్ధులతో పరివేష్టింపబడి ఉన్నాడు. దేవతలందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఆయన ముందు చేతులు అంజలించి తలలు వంచి ఉన్నారు. అలా జయ జయేతి శబ్దైశ్చ సేవితం భక్త పూజకై తేజస దుస్సహైనైవ దుర్లక్ష్యం దేవ సేవితం. ఆ తేజస్సు ఎలా ఉందంటే సర్వదిక్కులా వ్యాపించిపోతున్న తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు పరమాత్మ. శరణ్యం సర్వసత్వానాం, సర్వజీవులకు దిక్కైన వాడు ప్రసన్న ముఖ పంకజం, ప్రసన్నమైన ముఖపద్మంతో ఉన్నవాడు. ఆయన చుట్టూ వేదములు శాస్త్రములు ఇచ్చాదులు రూపములు ధరించి కీర్తిస్తున్నాయి. అలాంటి భక్తవత్సలం ఆనందం శివం ఆవాహయామ్యహం, అలాంటి శివుణ్ణి ధ్యానించి ఆ శివుణ్ణి ఆవాహన చేస్తున్నానని లింగమనందు భావన చేసి అప్పుడు ఇక్కడ ఆవాహన చేయగానే ఆవాహన ప్రతిష్ట సన్నికర్ష నమస్కార అని 4 భావాలు చెప్పాడు. చూడండి, ఆవాహన చేసినని ప్రతిష్ట చేస్తారా? ప్రతిష్ట అంటే నిలుకడుగా ఉండుట. ఆవాహనం అంటే ఇంచుమించు ఆహ్వానం, అది చేసి నిలుకడుగా ఉంచుతారు. తర్వాత సన్నికర్ష, సన్నికర్ష అన్నప్పుడు ఎలా చేయాలో చెప్పాడండి. చూపు దాని మీదే పెట్టాలట. చూడండి, ఇక్కడ పూజ చేసేటప్పుడు లింగమునందు గాని విగ్రహమునందు గాని చూడాలి, అందుకని ఆవాహయామి అనేటో చూస్తే లేదు. మనస్సు దాని మీద చెప్పాలి, ఇది సన్నికర్ష. ఆ విధంగా మనస్సుని చూపుని దాని మీద పెట్టి తర్వాత నమస్కార ఆవాహయామి తర్వాత చేయవలసిన విధానం ఇది. ఇది చేస్తేట దాని ఎందు పరమాత్మ ఎలా వస్తాడో శాస్త్రం చెప్తోంది. ఆహూత సన్నిహిత వ్యాపక అని 3 విధములుగా వస్తాడట. ఆహూత అంటే ఆహ్వానింపబడతాడు, సన్నిహిత అక్కడికి వచ్చి కూర్చుంటాడట, వ్యాపక ఏ విగ్రహము లేదా లింగమునందు ఆహ్వానించావో అందులో వ్యాపక వ్యాప్తుడైపోతాడు. ఇంకా అక్కడి నుంచి అది విగ్రహం కాదు లింగం కాదు సాక్షాత్ అదే. అప్పుడు నువ్వు ఆరాధన చేస్తున్నావు, ఇది చెప్తున్నావు. మళ్ళీ అంత అయిన తర్వాత దాన్ని లాక్కొచ్చి గుండెలు పెడుతున్నావు, ఉద్వాసన హృదయంలో తిరిగి వసింపజేస్తున్నావు. అంటే ఆ పరమాత్మని నిరంతరం మనసులో నిలుపుకుంటున్నావు. ఈ దృష్టితో పూజ చేయండి, ఇది పూజా విధానం. ఇలా చాలా విస్తారమైన పూజా విధానాన్ని చెప్పారు. ఆ తర్వాత పరమేశ్వరునికి నిన్న మనం కొన్ని ఉపచారాలు చెప్పాం, ఏమిటండి గుర్తున్నాయా? అభిషేకం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, ఇది ప్రధానంగా చెప్పుకున్నాం. ఇవి కాక ఆత్మయజ్ఞం అనే నమస్కారం చెప్పాం. పూజ పువ్వులతో చేయడాన్ని ప్రత్యేకించి మరొక అధ్యాయంలో చెప్తున్నాడు. కుసుమ పూజ చాలా విశేషం, రకరకాల కుసుమాలతో రకరకాల అర్చనలు చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క కుసుమంతో ఒక్కొక్క భావం ఉంది. ఆ కుసుమ సమర్పణ వల్ల ఆ భావం పరమేశ్వరికి సమర్పించినట్లు. కుసుమాలకి సుమనస్సులు అని పేరు, దేవతలకు మళ్లీ సుమనస్సులు అని పేరుంది. ఎందుకంటే చెడ్డ పువ్వు అనేది ఉండదట సాధారణంగా దేవుడికి చెప్పేవన్నీ, అవన్నీ సుమనస్సులు. ఎందుకంటే మెత్తదనం, ఒక సువాసన, ఒక మకరందం, ఒక విచ్చుదనం, ఇన్ని కలిస్తే కుసుమం అవుతుంది. ఈ కుసుమాలు ఇవ్వగా ఇవ్వగా నీ మనస్సు కుసుమంగా మారుతుందట ఇది చూడండి. ఎందుకంటే మనస్సు కొండవలసింది సౌకుమార్యం, అలాగే సందేహాలు లేకుండా ఉండడం విచ్చుకోవడం, జ్ఞానమయంగా విచ్చుకోవడం. తర్వాత లోపల ప్రేమ ఆనంద మకరందం ఉండాలి, భగవద్ అనుభూతి అనే మకరందం ఉండాలి. దాని తర్వాత సత్సంస్కారములనే సువాసనలు ఉండాలి. కొందరు మనసులు దుర్గంధపు ఇష్టాలండి, వస్తాయా అంటే ఒక్కసారి వాళ్ళ మనసును చూస్తే వాళ్ళకి కంపు వెయ్యొచ్చు. ఎన్ని చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, ఇవన్నీ దుర్గంధాలు కావా? కనుక మంచి తలంపులు, మంచి సంస్కారాలే సువాసనలు. అలాంటి సువాసనలతో పరమాత్మ యందు ప్రీతి అనే మకరందం కలిగి సుకుమారత్వం, మెత్తదనం ఉండాలండి. మనస్సుకి కాఠిన్యం కూడదు కదా, అలాంటి మెత్తదనం అనేది కలిగి స్నేహ సౌహార్ద భావములతో ఉన్నటువంటి ఏ మనస్సుందో అది నిజమైన కుసుమం. ఈ కుసుమాలు ఇవ్వగా 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 మనస్సు కుసుమంగా మారిపోతుంది. అప్పుడు ఆ మనస్సు అనే కుసుమం నువ్విస్తే బయట ఎన్ని కుసుమాలు ఇచ్చిందనికంటే గొప్పదన్నారు. అసలు పరమాత్మకి లక్ష ప్రతి చేస్తానని కోటి కుసుమాలు చేస్తానని మొక్కుకుని అడవుల్లో తిరుగుతారు. కొంతమంది కోనేరుల్లో దిగి తీస్తారట. ఎందుకు అంత కష్టపడతారో అన్నారు శంకరుల వారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపణి విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి. పువ్వుల కోసం, తళాల కోసం, పద్మాల కోసం జడబుద్ధులు చెట్లు ఎక్కుతారు, పొట్లు ఎక్కుతారు, అడవులు తిరుగుతారు. కానీ సమర్ప్యైకం చేతస్సరసి జముమానాత భవతే సుఖే నావస్థాతుం జనైహ నజానాతి కిమహో. ఒక్క మనస్సనే పద్మాన్ని నీ పాదాలు కర్పిస్తే చాలన్న విషయం వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు సుమా అన్నాడు. అంటే ఇక్కడ శంకర్లు పువ్వులే వెయ్యొద్దని చెప్పారండి అని కాదు అర్థం, అసలు వెయ్యవలసిన పువ్వును వెయ్యవయ్యా అని చెప్పడం అని ఇక్కడ అర్థం. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. కొందరు ఎవడో అంటాడు అన్నం తినడం జీవితానికి పరమార్థం కాదండి, ఏదో సాధించాలంటాడు. అంటే అన్నం మానేయమని కాదు కదా అర్థం. ఇక్కడ అన్నం తిన్నా అది సాధించని చెప్పడం, అది ఇక్కడ తెలుసుకోవాలి. కనుక దేన్ని సూత్రాన్ని ఎలా అన్వయించుకోవాలో తెలియాలి. కనుక కుసుమ సమర్పణ అనేది భౌతికమైన కోరికలు తీర్చుకోవడానికి రకరకాల కుసుమాలతో సమర్పణ చేయడం ఉన్నది. ఎందుకంటే భగవత్ పూజ రెండు విధానాలుగా ఉంది. ఒకటి, సకామంగా కోరికలు తీర్చే శక్తి ఉంది భగవత్ పూజలో, మోక్షమిచ్చే శక్తి దానిలో ఉన్నది. ఏ నిష్కాములో దానికోసం పూజ చేస్తారు భక్తిగా, సకాములు కోరికల కోసమే పూజ చేస్తారు. చేసుకోనండి, ఎందుకంటే కోరికల్ని ఎవరినో అడిగే బదులు ఈశ్వరుని అడిగితే మంచిది. కోరికంటూ ఉన్నాక ఈశ్వరుని అడగడంలో తప్పు లేదండి. ఉంది కదా, ఉంటే ఎవరినో కూడా అడుక్కుంటావు, అడుక్కునేది ఈశ్వరుని అడుగు. అప్పుడేమవుతుంది, శుద్ధమవుతుంది ఆ కోరిక. ఏదో కోరిక శుద్ధం అవడం వల్ల క్రమంగా చిత్తశుద్ధం రావచ్చు. ఇతరులను అడిగి కోరిక తీర్చుకుంటే ఇంకా మోహాలు పెరిగిపోతాయి. ఈశ్వరుని అడిగి కోరిక తీర్చుకుంటే మోహాలు బంధాల నుంచి క్రమంగా దూరం అవుతాయి ఎప్పటికైనా. అందుకు ముందు సకామంగా మొదలెట్టు, ఎప్పటికైనా నిష్కామంగా వెళతాం. ఈ జన్మలో సకామమైతే మరి కొన్ని జన్మలకైనా నిష్కాములు అవుతాం మేము. అందుకు సకామంగానే మొదలెడదాం, తప్పేమీ లేదు. ఒకసారి అమ్మవారు కనబడగానే ఇద్దరు భక్తులు తపస్సు చేస్తే అమ్మవారు కనబడ్డట, ఒక ఆయన మూర్చిపోయేట, ఇంకొక ఆయన నిలబడ్డట. నిలబడ్డానికి ముందు ఒకటి వచ్చింది, ఏమిటి గర్వం, ఈయన మూర్చిపోయాడు నేను నిలబడ్డాను ఇదేంటమ్మా అన్నాడు. ఒకే నువ్వు ఇద్దరికి కనబడితే ఆయన మూర్చిపోవడం ఏంటి, నేను నిలబడ్డం ఏంటంటే ఇలాంటి మూర్ఛలు గత జన్మల్లో చాలా పోయాక ఇప్పుడు నిలబడ్డగా ఆయన అన్నది ఆవిడ. అలాగా అనేక జన్మలు చేస్తే తర్వాత జన్మల్లోనే వస్తాయి. అందుకే ఎలాగోలాగ ముందు ప్రారంభించాలి, ఏదో అసలు లేని దానికంటే కొంత బెటర్. కానీ అదే సర్వస్వం అనుకోవద్దు, ఇంకా ఎదగడానికి ప్రయత్నించాలి. అది ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ పూజల గురించి చెప్తున్నాడు, రకరకాల పువ్వులు వేయడం. మీరు ఇది శ్రద్ధగా వింటేట దీనికి ఒక ఫలితం చెప్పాడండి. వింటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది, ఈశ్వరుడిపై ప్రేమ కలుగుతుంది. ఇంకా ఫలితాలు చెప్తాడు, అవన్నీ తర్వాత విందాం. మీరు వింటూ ఉంటేనే ఆ పువ్వులతో శివుడికి పూజ చేసిన ఫీలింగ్ వస్తుంది. చూడండి ఇక్కడ, పైగా మీరు లక్ష కుసుమాలు తెచ్చుకోలేరు, కానీ భావనతో కోటి కుసుమాలు కూడా తెచ్చుకోవచ్చు. అది చేద్దాం, ఎందుకంటే ఏ దారిద్ర్యమైనా ఉండొచ్చు కానీ భావదారిద్ర్యం ఉండకూడదు కదండి. తెచ్చుకుందాం చక్కగా. కమలైర్ బిల్వపత్రైశ్చ శతపత్రైస్ తథా పునః శంఖ పుష్పైస్ తథా దేవం లక్ష్మీకామం అర్చయత్ శివం. ఏది కావాలంటే దేనితో పూజించాలో చెప్తున్నాడు. లక్ష్మీకామ ఐశ్వర్యం కావాలంటే కమలములు, బిల్వపత్రాలు, అదేవిధంగా శంఖ పుష్పములు వీటితో అర్చించాలి. ఇక అది పాపహాని కూడా కలిగిస్తుంది సుమా అన్నాడు. అయితే లక్ష సంఖ్యలో చేయడం ఇంకా విశేషం అన్నాడు. అంటే లక్ష కమలాలు, లక్ష బిల్వాలు. లక్ష బిల్వార్చనని చేస్తుంటారు కార్తీక మాసాలు ఆంధ్రదేశంలో శివాలయాలు, గుర్తుంది కదా. లక్ష సంఖ్యలో చేస్తే శీఘ్ర ఫలం అది. అలాగని ఎంత తక్కువ చేసినా దాని ఫలితం దానికి ఉంటుంది, ఉండదని కాదు. లక్ష సంఖ్యలో చేసినప్పుడు ఆ ఫలితం ఉంటుంది సుమా. కనుక లక్ష సంఖ్య అనేది ప్రధానం. ఇది పాపహరణం కూడా అన్నారు. ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక దరిద్రం గాని ఒక దుఃఖం గాని మనం అనుభవిస్తున్నామంటే ఒక పాపం వల్ల మనం అనుభవిస్తాం. ఈ పూజ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఏ పాపం వల్ల మనం ఇది అనుభవిస్తున్నామో ఆ పాపాన్ని వెళ్ళి కొడుతుంది. ఇది తిన్నగా దుంపతంచడం అంటే ఇదే అర్థం. దుఃఖానికి మూలమైన దుంప పాపం. ఆ పాపాన్ని వెళ్ళి ఇది కొట్టగానే పాపం పోయినప్పుడు దాని ఫలితమైన దుఃఖం పోతుంది. ఇది అనమాట, అందుకు పెద్దవాళ్ళు చెప్తున్నారు. పాపం యొక్క తీవ్రత బట్టి దుఃఖం యొక్క తీవ్రత ఉంటుంది, నీ పూజ యొక్క తీవ్రత బట్టి అది ఎంత తొలగడం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ని విశేషణాలు ఉన్నాయి. అంతే కదా, లోపల ఉన్న జబ్బు బట్టి మందు యొక్క డోస్. కనుక పాపానికి తగ్గ డోసు ఈ పూజలో ఉందో లేదో చూసుకో. తగ్గలేదు అంటే పూజలో డోసు చాలలేదేమో, అది పెంచుకోవచ్చు. అది ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ రకరకాల లెక్కలు చెప్తున్నాడు. ఈ విధంగా రకరకాల కుసుమాలతో పూజ చేసిన తర్వాత ఏం చేయాలి? కుసుమాలతో చేసిన తర్వాత ధూప దీప నైవేద్యము అర్ఘ్యము హారతి ప్రదక్షిణ నమస్కారము క్షమాపణ నమస్కారం ఇది చేయాలి. ఆ తర్వాత ముష్టాన్న భోజనం, ఈశ్వరుడికి పెట్టినటువంటి మహాన్ ఏదైతే ముష్టాన్నములున్నాయో వాటిని యోగ్యులైన వాళ్ళకి పెట్టి ఆ తర్వాత తాను ఆరగించాలి. ఇది చేసినటువంటి వాడికి ఉత్కృష్టమైన స్థితి లభిస్తుంది సుమా. అదేవిధంగా కోట్ల కుసుమాలతో పూజించడం కూడా ఉంది. మరి కోరికలు ఉన్నప్పుడు సంఖ్య పెంచుకోవచ్చు, తప్పేం లేదు. కోట్ల కుసుమాలతో శంఖ పుష్పాలతో పూజించేవాడికి కామనలు తీరడమే కాకుండా రాజ్యాధికారం మొదలైనవి లభిస్తాయి. ఇక వాణీ కామం ఏది చేయాలంటే ఏం కావాలంటే అది శివుడు ఇస్తాడండి. నువ్వు చేసే ప్రక్రియలు ఉన్నాయి. కనుక శివలింగంతో రకరకాల ప్రయోగాలు మనం చేయొచ్చు వారి వారి కోరికల కోసం. వాణీ కామో భవేద్యో వై ఘృతేనైవార్చయేత్ శివం. చక్కటి మాటలు కావాలి అంటే, మధురమైన కంఠధ్వని మొదలైనవి కావాలి అంటే శివుని నేతితో అభిషేకించాలి అన్నాడు. ఇక్కడ నేతితో అభిషేకించిన వారికి చక్కటి వాక్కు మంచి కంఠము లభిస్తుంది. అదేవిధంగా విద్య కావాలనుకునేవాడు కూడా నేతితో అభిషేకం చేయవచ్చు. కారాగారం నుంచి విముక్తి పొందాలనుకునేవాడు లక్ష బిల్వార్చన మొదలైనవి చేయవచ్చు. ఎన్ని రకాల విషయములు చెప్తున్నాడు. కనుక ప్రతి దౌర్భాగ్యానికి పరిష్కారాలు ఉన్నాయండి. శివ పూజతో చేయొచ్చు, రకరకాల ప్రక్రియలతో పూజలు చేయాలి. అందుకే శివ పూజ ఒకటే పద్ధతి కాదు, చాలా పద్ధతులున్నాయి. వాడి వాడి యొక్క కామ్యమును బట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. జ్ఞానార్థి పూజయేత్ కోట్య శంకరం లోక శంకరం, జ్ఞానం కోరినటువంటి వాడు కోటి పూజ చేయవచ్చు, అంటే కోట్ల సంఖ్యలో పూజ చేయవచ్చు. ఒకేసారి కోటి దొరకకపోవచ్చు, క్రమంగా దాన్ని పూర్తి చేయవచ్చు. ఈ ఇవాళ కొంత తర్వాత కొంత ఇలా క్రమంగా ఎప్పటికైనా కోటి సంఖ్య పూర్తి చేయవచ్చు. ముక్తి కావాలనేవాడు శివుణ్ణి దర్భలతో పూజించడం శ్రేష్టము. ముక్తి కామో భవేద్యో వై దర్భైశ్చ పూజనం చరేత్. తర్వాత ఆయుక్కామో భవేద్యోవి దూర్వాభిపూజనం చరేత్. శివుడికి దూర్వాలతో పూజ చేసినట్లయితే ఆయుర్వృద్ధి జరుగుతున్నది. ఇది కూడా ముఖ్యమైన అంశం. అదేవిధంగా భుక్తి ముక్తి రెండూ కావాలి అంటే భోగము మోక్షము రెండు ఇవ్వాలి అంటే తులస్యా పూజ ఏద్యది, తులసితో శివుని ఆరాధించడం చాలా విశేషము. అర్క పుష్పై ప్రతాపశ్చ కుబ్జ కల్హారకైస్తథ, జిల్లేడు కుసుమాలతో పూజించినా, ఎర్ర కలువలతో పూజించినా, ఉత్తరేణి పువ్వులతో పూజించినా ప్రతాపము పరాక్రమము లభిస్తాయి. నిజానికి ఇప్పుడు భారతదేశ సనాతన ధర్మానికి పరాక్రమవంతులైన వీరులు కావాలండి. మనకి చూస్తూ ఉంటే మనకు జరిగిన అన్యాయకి ఏం చేస్తామండి, ఒళ్ళు రగులుకుపోతుందండి అంటాడు కూడా, ఏం లాభం? మన రగులుకుపోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. పరిష్కారం చెప్పుకునే వీరులు కావాలి. ఇప్పుడు హిందూ ధర్మానికి వీరులు కావాలి. వేల సంవత్సరాల బానిసత్వంతో చవటాయితనం వచ్చి చేతకానితనం వచ్చి వాడి పుణ్యం వాడికి చూసుకునే వాళ్ళు ఉంటున్నారే తప్ప మొత్తం హిందూ ధర్మ రక్షణ కోసం వీరులు కలువైపోయారు. క్షాత్రతేజం అడుగంటిపోయింది. ఆఖరికి క్షుద్రం హృదయ దుర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపాని పాచజన్య శంఖారామం వినిపించిన కృష్ణులాంటి జగద్గురువులు మనకు లేరు. కరువైపోయారు, ఏం చేస్తాం? అందుకు వీరులు కావాలి అనే ఉద్దేశంతో ఈశ్వరుని అర్క కుసుమాలతో ఎర్ర కొలువలతో ఉత్తరేణి పుష్పాలతో పూజిస్తున్నామని భావిద్దాం మనం. తర్వాత జపాకుసుమ పూజాతో శత్రుణాం మృత్యుదా స్మృత రోగోచ్చాటన కాని హా కరవీరాణి వైక్రమాత్, ఇవి గుర్తుపెట్టుకుని నిజంగా ఇవి మంచి ప్రయోజనాల కోసం కనుక వినియోగించవచ్చు. ధర్మానికి ద్రోహులైన శత్రువుల పీడ పోవాలి అంటే జపాకుసుమాలతో, జపాకుసుమాలు అంటే ఎర్రని పువ్వులు, దీనిపై ఎవరి తర్జన భర్జన ఉంది గాని చాలా మంది పండితులు తేల్చిన ఒప్పుకున్న విషయం చెప్పేస్తున్నా, ఎర్ర గులాబీల్ని జపాకుసుమాలు అంటారని పండితుల అభిప్రాయం, తప్పేం లేదు తీసుకుంటే. ఎర్ర గులాబీలతో పూజ చేసినట్లయితే శత్రు బాధలు తొలగుతాయి. అలాగే రోగములు నశించాలంటే కరవీరాణి గన్నేరు పువ్వులతో, అది ఎర్ర గన్నేరు పువ్వులతో శివుణ్ణి ఆరాధన చేస్తే రోగములు పోతాయి అనే విషయాన్ని చెప్తున్నాడు. అలాగే జాజి పువ్వులతో పూజించినట్లయితే బంధుకై భూషణావాప్తి జాత్యా వాహన సంశయ, జాజి పువ్వులతో పూజించినట్లయితే వాహన యోగము లభిస్తున్నది. అవిస పువ్వులతో పూజించినట్లయితే విష్ణువులకు ప్రీతిపాత్రుడవుతట. చూసారా, శివుడికి పూజిస్తే విష్ణువుకు ప్రీతి అవడం ఏంటంటే అక్కడ శివలింగం సర్వదేవతాత్మకం, ఆయనే విష్ణువు అనే భావన చెప్తున్నాడు. అలాగే జమ్మిపత్రితో శమీపత్రిస్తదా ముక్తి ప్రాప్యతే, జమ్మిపత్రంతో పూజ చేసినట్లయితే ముక్తికి హేతువుతుంది. మల్లికా కుసుమే దత్తై స్త్రీయం శుభతరాం శివ, మల్లెలతో పూజించినట్లయితే పతివ్రత అయిన భార్య లభిస్తుంది అన్నాడు. పెళ్లి కాని వాళ్ళు జాగ్రత్త పడచ్చు. యూథికా కుసుమై సస్తైర్ గృహన్నైవ విముచ్యతే కర్ణికారైస్తదా వస్త్ర సంపత్తి జాయితే రుణ, మల్లెలతో అలాగే ధాన్యములతో ఆరాధించినట్లయితే నివాస గృహం ఉంటుంది, తనకున్న ఆస్తి చేజారిపోదు అనే విషయం చెప్తున్నాడు. అలాగే కొండగోగు పువ్వులతో పూజించినట్లయితే వస్త్ర సమృద్ధి వస్తుంది. అవన్నీ పూజించకుండానే మాకున్నాయి కదండి అని కొందరు అనొచ్చు. గత జన్మల్లో పూజించారు కనుక వచ్చాయని తెలుసుకోండి. ఇక్కడ తెలుసుకోవాలి, అప్పుడు పెడితే ఇప్పుడు పుట్టే, ఇప్పుడు పెడుతున్నామా తర్వాత పుట్టడానికి చూసుకోండి. ఇప్పుడు అనుభవంతోనే అయిపోతుంది, పెట్టింది లేదు ఇంకోటికి ఇచ్చింది లేదు, ఇంక మనకి ఎలా దక్కుతుంది? బిల్వపత్రై తథాలక్ష్యై సర్వాన్ కామాన్ అవాప్యాత్, శ్రేష్టమైన విషయం ఏంటంటే లక్ష బిల్వార్చన అన్ని కోరికలను తీరుస్తున్నది. అలాగే సింధూర కుష్మాలతో పూజించినట్లయితే సుఖ సంపదలు వర్ధిల్లుతాయి. ఆయా ఋతువుల్లో దొరికే కుసుమాలు, కొన్ని ఋతువుల్లో ఉదాహరణ చామంతులు ఒక ఋతువుల్లోనే దొరుకుతాయి, ఆ ఋతు కుసుమాలు గాని తీసుకువచ్చినట్లయితే భుక్తి ముక్తులు కూడా లభిస్తాయి ఋతు కుసుమాలతో పూజించినట్లయితే. ఇలాగ రకరకములు విషయములు చెప్తున్నారు. అయితే శివుని పూజించకూడని కుసుమాలున్నాయా అంటే ఆ విషయం ప్రస్తావన చేస్తున్నాడు. విద్యతే కుసమంతన్న ఎన్నైవ శివవల్లభం, శివునకు ప్రియము కాని పుష్పము లేదు అన్నాడు. ఇక్కడ అన్ని పుష్పములు ప్రియములేంట, రెండు వినా. ఏమిటంటే చంపకం కేతకం హిత్వా త్వన్యత్ సర్వం సమర్పయేత్. చంపకం కేతకం హిత్వా సంపెంగా మొగలి, ఈ రెండింటినీ విడిచిపెట్టి మిగిలినవేవైనా ఇవ్వచ్చన్నాడు. ఆ రెండే శివారాధనకు పనికిరావు. సంపెంగా మొగలి, మిగిలినవన్నీ కూడా దివ్యములైన విషయాలు ఇస్తాయి. అదేవిధంగా ధాన్యములతో పూజించడం కూడా చెప్పబడుతున్నది. రకరకాల ధాన్యములతో, గోధుమలతో, తిలలతో పూజించడం వల్ల కూడా విశేషములైన ఫలములున్నాయి. ఆ విధంగా ధాన్యాన్ని పరిచి దానిపై మారేడు ఫలాన్ని పెట్టి, అంటే శివుని పూజించిన తర్వాత ధాన్యాన్ని పరిచి దానిపై ఒక వస్త్రాన్ని వేసి దానిపై మారేడు కాయను పెట్టి ఆ మారేడును పూజించినట్లయితే అది అనేకములైన దివ్య ఫలితాలని ఇస్తున్నది సుమా. ఇది ఒక విధానాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇవి చెప్తూ మరొక విషయం చెప్తున్నాను. ఇది ధారాపూజా ఫలం. ధారాపూజ అని ఒకటి ఉంది, శివుడికి ప్రత్యేకించి చేస్తారు. ధారాపూజ అంటే అఖండంగా ధారపడేటట్టు అభిషేకం చేయడం. శివుడికి అభిషేకం చేయనప్పుడు ఉద్ధరణులతో పోయిరండి, ధారపడుతూ ఉండాలి ఆయన మీద అలాగా. అందుకే మనకి ధారాపాత్ర అని కూడా తీసుకుంటాం. శివాలయాల్లో ధారను అరేంజ్ చేస్తారు. మన ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా అలాగా పడేటువంటి ఒక కొమ్మునో శృంగమునో లేకపోతే ధారాపాత్రను పట్టుకుని ధార అలా పడుతూ ఉండాలి శివుని మీద. అలా ధారాపాత్ర పూజ ఫలం చెప్తున్నాను వినంటున్నాడు బ్రహ్మదేవుడు నారదునితో. పైగా యస్య శ్రవణ మాత్రేనా కళ్యాణం జాయితే రుణం, ఇది ఒకటి విశేషం అండి. శివ పూజా విధానం వింటే శుభం కలుగుతుంది అది, చూసారా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తే ఎలాగో కలుగుతుంది, వేరే విషయం, వింటే కలుగుతుంది. చూసారా ఎంత తేరగా మనకు కాశీక్షేత్రంలో ఫలం ఇచ్చేస్తున్నాడు పరమాత్మ. అందుకు ధారాపూజ ఫలం చెప్తున్నాను విను, అది వింటే యస్య శ్రవణ మాత్రేనా కళ్యాణం జాయితే రుణం, కళ్యాణం కలుగుతుంది. అది ఎలా చేయాలంటే విధానపూర్వకంగా పూజించి అంటే పద్ధతిలో పూజ చేస్తూ అభిషేకం దగ్గరకు వచ్చేటప్పటికల్లా జలధార చేయాలి. ఈ జలధార ఎలా చేయాలంటే ఇది శివునిపై జలధార ఏర్పాటు చేసిన